ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను, ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
కృపదేవునికి స్తుతులు, మనసర చేయని సన్నిధిలో చేరినము దేవ దీవించు మమ్ములను, చేరినము దేవ దీవించు మమ్ములను.
గణభవ కృపదేవునికి స్తుతులు, మనసర చేయని సన్నిధిలో చేరినము దేవ దీవించు మమ్ములను, చేరినము దేవ.
గణభవ కృపదేవునికి స్తుతులు, మనసర చేయని సన్నిధిలో చేరినము దేవ దీవించు మమ్ములను, చేరినము దేవ దీవించు మమ్ములను.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 93983444406 మహారాష్ట్ర ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
ఈ అంశాన్ని మనం ప్రారంభించక ముందు మనందరం కూడా తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ మా ప్రియ పరలోక తండ్రి, ధనమందు ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా మీరు మాకు నీ యొక్క ఉద్దేశాన్ని మీరు సఫలపరచమని ఈ వాక్యం ద్వారా ప్రభువా యేసుక్రీస్తు జననం ఆ గొప్ప సాదృశ్యాన్ని తండ్రి మేము తెలుసుకుని నీ కృపలో మేము బలపడలాగానే మీరు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. రాజైన హేరోదు దినములందు యూదియా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. తూర్పు జ్ఞానులు తత్వజ్ఞానులు వారు పలుకుబడి గల పెద్ద తరగతికి చెందినవారు. వారిలో జన్మత ఉన్నత స్థాయికి చెందిన వారున్నారు. వారు ఆ జాతి ప్రజల్లో మిక్కిలి ధనవంతులు, విద్యావంతులు, ప్రజల అజ్ఞానాన్ని సొమ్ము చేసుకున్నవారు వీరిలో చాలామంది ఉన్నారు. రుజువర్తనలు ప్రకృతిలో వ్యక్తమవుతున్న దైవ కార్యాల్ని అధ్యాయం చేసిన వారు తమ విశ్వసనీయతకు జ్ఞానానికి సన్మానం పొందిన వారు ఉన్నారు. యేసు వద్దకు వచ్చిన జ్ఞానులు ఈ కోవకు చెందినవారు. అన్యమత అధికారంలో దేవుని వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తున్నదే ఉన్నది. ఈ జ్ఞానులు ఆకాశ నక్షత్రాల్ని అధ్యయనం చేస్తూ వాటి తేజో మార్గాల్లో మర్మాల్ని గ్రహించడానికి చేసిన ప్రయత్నాల్లో వారు సృష్టికర్త మహిమను వీక్షించారు. మరింత స్పష్టమైన జ్ఞానాన్ని అన్వేషిస్తూ వారు హెబ్రీయుల లేఖనాలపై దృష్టి కేంద్రీకరించారు. తమ సొంత దేశంలోనే ప్రవచన జ్ఞాన నిధులు ఒక దైవ బోధకుడి ఆగమనాన్ని ప్రవచిస్తున్నాయి. ఒకప్పుడు దైవ ప్రవక్త అయినప్పటికీ బిలాము మాంత్రికులకు చెందినవాడు. అతడు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఇశ్రాయేల్ ఉజ్వల భవితను మెస్సయ ఆ గమనాన్ని ప్రవహించాడు. అతడి ప్రవచనాలు సాంప్రదాయకంగా శతాబ్దం నుంచి శతాబ్దానికి సంక్రమిస్తూ వచ్చాయి. పాత నిబంధనలో రక్షకుని ఆగమనం మరింత స్పష్టంగా వెల్లడైంది. ఆయన రాకడ సమీపిస్తుంది. లోకమంతా ప్రభువును గూర్చిన జ్ఞానంతో నిండుతుందని తెలుసుకుని జ్ఞానులు ఉత్సాహభరితులయ్యారు. బెత్లహేము కొండలు దేవుని మహిమతో నిండిన ఆ రాత్రి ఆకాశంలో ఒక విచిత్రమైన వెలుగును జ్ఞానులు చూశారు. ఆ వెలుగు పోయిన అనంతరం ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది. అది ఆకాశంలో నిలిచింది. అది స్థిరంగా ఉన్న నక్షత్రం కానీ గ్రహం కానీ కాదు. ఆ ఘటన వారిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ నక్షత్రం దూరంలో ఉన్న దేవదూతల సమూహం. కానీ జ్ఞానులకు అది తెలియలేదు. ఆయన ఆ నక్షత్రం తమకు ప్రత్యేక వర్తమానాన్ని అందిస్తుందని భావించారు. యాజకుల్ని తత్వజ్ఞానులు సంప్రదించారు. ప్రాచీన దాఖాల్ని పరిశోధించారు. బిలాము ప్రవచనం ఇలా చెబుతుందని, నక్షత్రములు యాకోబులో ఉదయించున్న రాజదండం ఇశ్రాయేల్ నుండి లేచినని సంఖ్యాకాండం 24:17 మనం చూసినాం. ఈ విచిత్ర నక్షత్రం వాగ్దాత రక్షకునికి ముంగూర్తుగా వచ్చింది. దేవుడు పంపిన సత్యకాంతికిని జ్ఞానులు స్వాగతించారు. ఇప్పుడది వారిపై తేజవంతమైన కాంతి రేఖల్ని ప్రసరించింది. నూతనంగా జన్మించిన యువరాజును వెతుక్కుంటూ వెళ్లాల్సిందిగా కలల ద్వారా వారికి ఆదేశం అందింది. దేవుడు పిలిపించినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక విశ్వాసంతో వెళ్ళినట్లు విశ్వాసములంగా మేఘ స్తంభాన్ని వెంబడించి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాత దేశానికి వెళ్ళినట్లు ఈ అన్యులు వాగ్దాత రక్షకుని కనుగొనడానికి బయలుదేరి వెళ్ళారు. తూర్పు దేశం విలువైన వస్తువులకు నిలయం. జ్ఞానులు వట్టి చేతులతో బయలుదేరలేదు. గౌరవ సూచకంగా రాజులకు ఉన్నత అధికారులకు కానుకలు సమర్పించడం ఆచారం. భూమండలంలోని కుటుంబాల్ని ఎవరి వలన దీవెనలు శుభాలు పొందునేమో ఆ ప్రభుకు సమర్పించడానికి జ్ఞానులు తమ దేశంలో లభించే మిక్కిలి విలువైన కానుకలు తీసుకుని వెళ్ళారు. నక్షత్రాన్ని అనుసరించి వెళ్లేందుకు వారు రాత్రిపూట ప్రయాణం చేశారు. సాంప్రదాయ సంబంధిత సూక్తాలు చెప్పుకుంటూ తమ వెతుకుతున్న మెస్సియాను గూర్చిన ప్రవచనాల్ని చర్చించుకుంటూ ఈ ప్రయాణికులకు ప్రయాణం సాగించారు. విశ్రాంతి తీసుకోవడానికి అగినప్పుడల్లా ప్రవచనాల్ని పరిశోధించారు. తమను నడిపిస్తున్నది దేవుడను దృఢనమ్మకం వారికి ఏర్పడింది. బహిర్గతమైన గుర్తుగా వారి ముందు నక్షత్రం ఉండగా వారికి అంతర్గతంగా పరిశుద్ధాత్మ నిదర్శనం కూడా వారికి ఉన్నది. పరిశుద్ధాత్మ వారి విశ్వాసాన్ని పటిష్ఠపరిచి వారిలో నిరీక్షణను రేకెత్తించాడు. అది దీర్ఘ ప్రయాణం అయినప్పటికీ వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారు ఇశ్రాయేలు దేశంకి చేరుకుని ఉన్నారు. ఒలీవల పర్వతం దిగుతున్నప్పుడు వారి ముందు యెరూషలేమును ఉంది. వారిని అంతవరకు నడిపించిన నక్షత్రం దేవాలయం మీద నిలిచి కొంతసేపు ఆయన తర్వాత అదృశ్యమైంది. అర్థతగా అడుగులు వేసుకుంటూ మెస్సయా జననాన్ని అందరూ ఆనందంగా స్తుతిస్తారని భావిస్తూ సాగారు. అయితే వారి వాక్యపు వ్యర్థమైంది. పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి వారు దేవాలయానికి వెళ్ళారు. కొత్తగా జన్మించిన రాజు గురించి అక్కడి వాళ్లకు తెలియపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది. వారి ప్రశ్నలు ఆనందాన్ని కలిగించడం లేదు. చెప్పాలంటే ఆ ప్రశ్నలు వారికి ఆశ్చర్యం ద్వేషభావం కలిగించాయి. యాజకులు సాంప్రదాయాల్ని విశ్లేషిస్తున్నారు. వారు తమ మతాన్ని తమ భక్తి ప్రపంచాల్ని ఉద్గతించి గ్రీకుల్ని రోమీయులను అన్యులుగా అందరికన్నా ఎక్కువ పాపులనుగాను ఖండిస్తున్నారు. జ్ఞానులు విగ్రహారాధనలు కారు, దైవారధికులు మని చెప్పుకునే వారికన్నా దేవుని దృష్టిలో వారు ఉన్నతంగా నిలిచి ఉన్నారు. అయినా యూదులు వారిని అన్యజనులుగా మరి పరిగణిస్తున్నట్లు మనం చూడవచ్చు. పరిశుద్ధ లేఖనాలు పరిరక్షకులుగా నియమితులైన వారు కూడా జ్ఞానుల ప్రశ్నలకు సానుభూతిగా స్పందించలేదు. జ్ఞానులు రాకను గూర్చి యెరూషలేము అంతటా ప్రచారమైంది. వారు వచ్చిన విచిత్ర కార్యం సందర్భంగా ప్రజల్లో ఉద్రేక సూచనలు చోటు చేసుకున్నాయి. ఆ వార్త హేరోదు రాజభవనానికి చేరింది. యుక్తిపరుడైన ఈ ఎదోమీయుడు తనకు ప్రత్యుర్తి జన్మించాడన్న వార్త విని ఉలిక్కిపడ్డాడు. సింహాసనం సంపాదించడానికి అతడు లెక్కకు మించిన హత్యలు చేశాడు. విదేశీయుడు కావడంతో ఫలిత ప్రజలు అతన్ని ద్వేషించారు. రోమ అభిమానమే అతడికి భద్రత. అయితే ఈ కొత్త యువరాజు హక్కు మరింత ఉన్నతమైంది. ఆయన రాజ్య పాలనకు పుట్టాడు. యాజకులు ఈ పరదేశులతో కలిసి ప్రజలలో అలజడి రేపి తనను గద్దించుటకై వారు కుట్ర చేస్తున్నారని హేరోదు అనుమానించాడు. కానీ తన అనుమానాన్ని కప్పించుకుని వారు ఎత్తుగలిగి తన యుక్తితో చిత్తు చేయాలనుకున్నాడు. ప్రధానమైన యాజకుల్ని శాస్త్రుల్ని పిలిపించి మెస్సయ జన్మస్థలాన్ని గూర్చి తమ పరిశుద్ధ గ్రంథాలు ఎంచబోతున్నాయని ప్రశ్నించాడు. పరిశుద్ధుల విజ్ఞాపన మేరకు ఈ సింహాసన దొంగ మనవి యూద మరి ప్రబోధాలకు ఆత్మభిమానం రెచ్చగొట్టింది. వారు ప్రవచన గ్రంథాల్ని ఉదాసీనంగా తిరగవేయడం అనుమానస్తుడైన ఈ నియమతకు ఆగ్రహము పుట్టించింది. గ్రంథాలు జాగ్రత్తగా పరిశోధించి తమకు రానున్న రాజు జన్మస్థలాన్ని ప్రకటించాల్సిందిగా గొప్ప అధికారంతో రాజు వారికి ఆజ్ఞాపించాడు. అందుకు వారు ఏమని చెప్పినారంటే, యూదయ బెత్లహేములో ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ, నీవు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ఒక్కడ వారు చెప్పినారు. అప్పుడు హేరోదు ఇప్పుడు జ్ఞానుల్ని ఏ ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించాడు. అతడి హృదయంలో ఆగ్రహం, భయం, తపనలు చెలరేగుతున్నాయి. కానీ పైకి ప్రశాంతంగా కనిపిస్తూ ఆ పరదేశుల్ని మర్యాదగా స్వీకరించాడు. తమకు నక్షత్రం ఎప్పుడు కనిపించిందని వారిని ప్రశ్నించి క్రీస్తు జనన వార్తకు సంతోషిస్తున్నట్లు చెప్పాడు. తన సందర్శకుల్ని ఇలాగ అందించేసినాడు, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి అని బెత్లహేమునకు వెళ్ళడానికి వారిని పంపి వేశాడు. ఇక్కడ యెరూషలేములోని యాజకులు పెద్దలు క్రీస్తు జననం విషయంలో తాము నటిస్తున్నంత అజ్ఞానులకారు. గొర్రెల కాపరులు జ్ఞానుల్ని తెచ్చిన వార్తల్ని విశ్వసించడం జరిగితే అవి యాజకుల రబ్బుల్ని అధికారాన్ని విశ్వసనీయతంగా దెబ్బతీసేవి. తామే దేవుడిచ్చి సత్యాన్ని విషాదరీకరించి వారు అబద్ధమని వారికి తెలుసుకుని ఉన్నారు. ఈ ఉడంత గురువులు ఒక మెట్టు దిగివచ్చి తాము అన్యులుగా వ్యవహరించే వీరు ఉపదేశం వారు పొంది ఉన్నారు. ఇక్కడ జ్ఞానులు యెరూషలేము నుంచి వెళ్ళిపోయారు. వారితో ఎవరు వెళ్ళలేదు. వారు ఈ పట్టణ గుమ్మాలు దాటుతున్నప్పుడు చీకటి పడుతుంది. కానీ నక్షత్రం మళ్ళీ కనిపించడంతో వారి ఆనందానికి అంతులేదు. అది వారిని బెత్లహేమునకు నడిపించింది. యేసు జన్మకు సంబంధించిన కాపురులకు తెలిసిన దిన పరిస్థితులు సమాచారం జ్ఞానులకు తెలియదు. దీర్ఘ ప్రయాణాంతరం యూదా నాయకుల వద్దకు వెళ్ళగా వారు చూపిన ఉదాసీతకు జ్ఞానులు నిరాశ చెందారు. యెరూషలేములో ప్రవేశించినప్పుడు వారికున్న విశ్వాసం వారు యెరూషలేము నుంచి వెళ్ళిపోయినప్పుడు లేదు. బెత్లహేములో కొత్తగా జన్మించిన రాజుకు రాజు బట్టలు కావలి కాయడం వారికి కనిపించలేదు. లోకంలో ఖ్యాతిగాంచిన వారెవరూ ఆయన పక్కరు లేరు. ఆయన తల్లిదండ్రులు విధులేని పెద్ద శ్రామికులకు వారే ఆయనకు బట్టలు అందించారు. ఇక్కడ యశగ్రంథం 4:6 యాకూబు గోత్రపు వారిని ఉద్ధరించి వాడిన ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించి అన్యజనులకు వెలిగి ఉన్నవాడు బూదిగంధముల వరకు రక్షణకు సాధనమైనవాడు అని ఎవరిని గురించి రాయడం జరిగిందో ఆయన ఈయన అయి ఉంటాడన్న సందేహం వారి మనసులో వారికి కలిగింది. దానితోపాటు మత్తయి సువార్త 8:10 కూడా వారి ఇంట్లోనికి వచ్చి తల్లైన మరియను ఆ శిష్యును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. ఆయన దీన ఆకారం కింద దేవత్వం ఉనికిని వారు గుర్తించారు. ఆయన రక్షకుడిగా గుర్తించి తమ హృదయాల్ని ఆయనకు సమర్పించారు. ఆ మీదట బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు అర్పించారు. వారి విశ్వాసం ఎంత గొప్పది. తూర్పు జ్ఞానుల విషయంలో అనంతరం రోమ శతాధిపతి విషయంలో కాగా ఇస్రాయేలులో నేవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్లు నేను చూడలేదని వారు చెప్పవచ్చున్నారు. ఇక్కడ యేసు విషయంలో హేరోదు దుస్తంత్రాన్ని జ్ఞానులు మరి పసికట్టి ఉన్నారు. ఇక్కడ అలాగే మరి యూద రాజు జన్మించున్నాడు అని హేరోదు కూడా ఎన్నో మరి సందేహాలు ఆలోచనలు అని పడి ఉన్నాడు. తమ విజయాన్ని గురించి హేరోదుకు చెప్పడానికి వెళ్ళాలనుకున్నారు. అయితే అతనితో ఇక ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని ఒక కలలో దేవుడు వారిని హెచ్చరించినట్లు మనం చూడగలం. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ రక్షకుడికి స్వాగతం పలికిన వారిలో జ్ఞానులు ప్రధానులు. వారి కానుక ఆయన పాదాల వద్ద పెట్టిన మొదటి కానుక. అర్పణ ద్వారా పరిచయం చేయడానికి వారికి కలిగిన అవకాశం అపురూపంగా మారింది. జ్ఞానులు తిరిగి రాకకు హేరోదు యెరూషలేములో ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండేళ్లలోపు వయసు గల పిల్లల్ని చంపడానికి ఆదేశాలు హేరోదు రాజు జారీ చేశాడు. హేరోదు పరిపాలనను మసుగుమారిన చివరి దురంతరలో ఈ క్రూర చర్య ఒకటిగా మారింది. కానీ యేసుక్రీస్తు ప్రభు జననం ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా ఈ ప్రపంచానికి లోకానికి మారినట్లు మనం చూడగలం. ఈ యొక్క అంశంలో ఆఖరి భాగాన్ని మనం చూస్తే యేసేపును మళ్ళీ సురక్షితమైన స్థలానికి దేవుడు నడిపించాడు. యేసేపు తన పూర్వ స్థలమైన నజరేతునకు తిరిగి వచ్చాడు. ఆయన నజరేయుడు అనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు యేసేపు తన పూర్వ స్థలమైన నజరేతుకు తిరిగి వచ్చాడు. గలీలయా హేరోదు కుమారులో ఒకడి ఆధీనంలో ఉన్నది. కానీ అక్కడ యూదియాలో కన్నా ఎక్కువ మంది విదేశ నివాసులు ఉన్నారు. కనుక ప్రత్యేకించి యూదులకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి తక్కువగా ఉండడంతో వారు హక్కుల అంశం అధికార గణంలో మరి ఇక్కడ ఉంచినట్లు ఉండకపోవచ్చని వారు గుర్తించారు. కానీ రక్షకుడు లోకంలోకి వచ్చినప్పుడు ఆయనకు లభించిన సత్కారం ఇలాంటిది. శిశువుగా ఉన్న విమోచకునికి మరి విశ్రమించడానికి స్థలం లేదు, ఆయనకు క్షేమం లేదు. కానీ దేవుని ప్రియతమ కుమారుడు మానవ రక్షకుని కృషిలో నిమగ్నుడై ఉన్నప్పుడు సైతం వారి నడుమ తన మరి కుమారుణ్ణి ఉంచలేకపోయాడు, వారిని నమ్మలేకపోయాడు. భూమిపై తన కర్తవ్యాన్ని ముగించి తాను రక్షించవచ్చిన మనుషుల చేతిలో మరణించేంతవరకు క్రీస్తు వెంట ఉండి ఆయనను కాపాడాల్సిందిగా దేవుడు తన దూతల్ని ఆదేశించాడు. ప్రివెంట్ వార్లారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఎన్ని సవాళ్ళు, ఎన్ని సమస్యలు మరి జ్ఞానులుగా కాపురులుగా వారు ఎదుర్కొని ఉన్నారో మనం చూడవచ్చు. హేరోదు మరి తన రాజుగా జన్మించిన వాడు ఎక్కడున్నాడని గుర్తించి ఎన్నో సందేహాలు తన మనసులో ఉంచి నాకంటే గొప్పవాడుగా యేసుక్రీస్తు ప్రభు అయిపోతాడని ఆలోచనతో చేసిన కుయక్తికి ఎంతో భారం చెల్లించవలసిందిగా మరి హేరోదు తన యొక్క అనుభవం చూశాడు. కానీ లోకరక్షకుడు జన్మించాడు. యేసేపు మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన బాలుడిగా ఉన్నప్పుడే గుర్తించారు. అందుకనే ఈ లోక రక్షకుడు జన్మించున్నాడు. అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఈ యొక్క సంబరాన్ని చేసుకునే విలువైనటువంటి సమయాన్ని కేటాయించినారు. ప్రేమింటి వాళ్ళారా, ఆ దినంలో యేసేపు మరియ వారి యొక్క ఆనందాన్ని మరి జ్ఞానులతో అక్కడున్న కాపురులతో ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ ఎటువంటి సందేశాన్ని ఆనందాన్ని వారు చెల్లించినారో ఈ దినంలో కూడా మనం మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు జన్మించున్నాడు. జ్ఞానుల ద్వారా మరి ఆ యొక్క గొప్ప వెలుగుని మనకి ఇచ్చినాడు. ఆ నక్షత్రాన్ని వారు వెంబడించి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన స్థలానికి జ్ఞానులు కాపురులు ఏ విధంగా చేరున్నారో యేసుక్రీస్తు ప్రభు మన యొక్క గృహాల్లో తిరిగి మరలా జన్మించాలనే ఆశ యేసుక్రీస్తు ప్రభుకి ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు మన యొక్క గృహాల్లో, మన యొక్క జీవితాల్లో జన్మించే హక్కుని మనం ఆయనకి ఇస్తున్నామా లేదా అనే ప్రశ్న ఈ దినాన్ని మనం అడిగి, మన దేవుని చెంత విలువైనటువంటి దేవుని బిడ్డలుగా మనం జీవించే అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని సేవకుడిగా నేను కోరుకుంటూ, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రభువు యొక్క ఉద్దేశాన్ని మీరు మాకు వివరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మీరు జన్మించిన ఈ యొక్క గొప్ప సూత్రాన్ని, ఈ విలువలను మీరు మాకు ఇచ్చినారు కాబట్టి మీరు మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నడిపించి సమస్త ఈవులలో మీరు మమ్మ యొక్క కృపను మాకు చూపించమని యేసుక్రీస్తు నామం మేము ప్రార్థన చేసినాం తండ్రి. ఆమెన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
కృపదేవనికి స్తుతులు, మనసార చేయని సన్నిధిలో చేరినాము దేవా, నిపించు మమ్ములను.